In our study through the Bible, we have now come to the book of Amos.
Mana Bible adhyayamulo Amos grantham yedduku manam vacham.
And Amos is a person who prophesied to Israel, the northern kingdom.
Uttara rajyamaina Israelunaku Amos pravachinchadu.
And before that, in Israel, the prophets Israel had were people like Elijah and Elisha.
దానికంటే ముందుగా ఇస్రాయేలుకు ఏలియా ఎలీషాలు ప్రవక్తలుగా ఉన్నారు.
They did not write down any prophecies. They were miracle working prophets.
వారు ఎటువంటి ప్రవచనాలు కూడా రాయలేదు, కానీ వారు అద్భుతాలు చేసే ప్రవక్తలు.
And Amos started prophesying about 40 years after Elisha finished.
ఎలీషా వెళ్లిపోయిన తర్వాత 40 సంవత్సరాలకి ఆమోసు ప్రవచించడం మొదలుపెట్టాడు.
And you know, it's very interesting that if Gehazi had not been unfaithful in the area of money, he may have been the next prophet instead of Amos.
ఇది చూడటానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ గెహాజీ డబ్బు విషయంలో అపనమ్మకంగా లేకుండా ఉన్నట్లయితే, ఆమోసుకు బదులుగా గెహాజీనే ప్రవక్తగా ఉండి ఉండేవాడు.
సో గెహాజీ మిస్ దట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.
కాబట్టి ఆ అద్భుతమైన అవకాశాన్ని గెహాజీ కోల్పోయాడు.
The Lord warns us to be careful that no one takes away our crown.
మన కిరీటమును ఎవరు అపహరించకుండా మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరించాడు.
There is a crown that God has for you.
నీ కొరకు దేవుడు ఉంచిన ఒక కిరీటం ఉంది.
But you may not get it if you are unfaithful.
కానీ నువ్వు అపనమ్మకంగా ఉన్నట్లయితే దాన్ని నువ్వు పొందలేవు.
And here Amos got Gehazi's crown.
ఇక్కడ ఆమోసు గెహాజీ కిరీటమును పొందాడు.
Amos was not a prophet.
ఆమోసు ఒక ప్రవక్త కాదు.
He had no desire to be a prophet.
ఆయన ప్రవక్తగా ఉండాలనే కోరిక కూడా కలిగలేడు. ఇక్కడ ఒకటో వచనంలో చెప్పబడింది, ఆయన పశువుల కాపరి.
He was just looking after sheep.
ఆయన గొర్రెలను కాసుకుంటూ ఉన్నాడు.
Just like Elisha was a farmer.
ఎలీషా ఒక వ్యవసాయదారునిగా ఏ విధంగా ఉన్నాడు.
And the apostles were simple fishermen.
అపోస్తలులు కూడా చేపలు పట్టే వారిగా ఉన్నారు, సామాన్యమైన వారు.
These people did not go into the ministry because they took it as a profession and a job to get a salary.
Adedo oka vrutti laga oka udyogam laga jeetham sampadinchataniki veeru dani kosam velledu.
A lot of people in Christian work today, for them it's a profession, just like somebody else is an engineer or a doctor or a nurse.
Inadu christo panlo aneka mandi danni oka vrutti vale chestunnaru, oka engineer vale, doctor vale, nurse vale.
But the Lord's work can never be a job or a profession.
కానీ ప్రభు యొక్క పని ఒక వృత్తి వలె, ఒక ఉద్యోగం వలె ఎప్పుడు ఉండదు.
To be a prophet is not a profession, it's a calling.
ఒక ప్రవక్త అయితే అది ఒక వృత్తి కాదు, కానీ ఒక పిలుపు.
And Amos says that. Chapter 7 verse 14 and 15, when people asked him.
7వ అధ్యాయం 14 15 వచనములో ప్రజలు ఆయన అడిగినప్పుడు ఆమోసు దాన్ని చెప్తూ ఉన్నాడు.
He says, I am not a prophet. He was a prophet called by God. What he means is he's not a salaried preacher like the others.
నేను ప్రవక్తను కాదు అని ఆయన చెప్తున్నాడు. దేవుని చేత పిలువబడ్డ ప్రవక్త ఆయన. ఆయన చెప్పేదానికి అర్థం ఏమిటంటే ఒక జీతం కోసం పనిచేసే ప్రవక్త కాదు అని.
Tells those false prophets, I didn't go to Bible schools like you fellows.
అబద్ధ ప్రవక్తలకు ఆయన చెప్తున్నాడు, మీ వలె నేను బైబిల్ పాఠశాలకు వెళ్ళలేదు.
I was just doing my secular job and the Lord called me away from it and told me to go and prophesy.
నేను లౌకికమైన ఉద్యోగం చేసుకుంటున్నాను, దేవుడు దానిలో నుండి బయటికి పిలిచి నీవు వెళ్లి ప్రవచించమని చెప్పాడు.
Throughout the centuries, God's prophets have always been like that.
ఈ శతాబ్దాల తరబడి కూడా దేవుని యొక్క ప్రవక్తలు ఆ విధంగానే పిలువబడ్డారు.
They don't work for a salary. They don't go through a Bible school. From their secular job, God calls them, anoints them.
వాళ్ళు జీతం కోసం పనిచేయరు, వాళ్ళు బైబిల్ పాఠశాలకు వెళ్లరు. వారు తమ లౌకిక ఉద్యోగంలో ఉన్నప్పుడు దేవుడు వారిని పిలిచి అభిషేకిస్తాడు.
They are not jobless people.
వారు ఉద్యోగం లేని వ్యక్తులు కాదు.
They are not unemployed graduates waiting around for something.
వారు చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా వేరే దాని కోసం వెతుకుతున్న వారు కాదు.
Then go and join some Bible college.
ఆ విధంగా వెళ్లి బైబిల్ కాలేజీలో చేరేవారు కాదు.
Scripture, you find the ones whom God called were all working people.
లేఖనాలంతట్లో కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వారినే దేవుడు పిలిచినట్లుగా మనం చూస్తాం.
They needed to have that experience in order to be able to preach God's word.
దేవుని వాక్యమును ప్రకటించడానికి ఆ అనుభవం అవసరం.
That's what's lacking in more than 90% of Christian workers today.
ఈనాడు దాదాపు 90% మంది క్రైస్తవ పనివారులు అది లోపించింది.
Just because 90% of Christian workers do it one way doesn't mean it's right.
90% మంది క్రైస్తవ పనివారు ఒక విధంగా చేస్తున్నారు కాబట్టి అది సరైనది అని కాదు దాని అర్థం.
10 out of the 12 spies said don't go into Canaan and they were wrong.
వేగు చూచిన వారిలో 12 మందికి 10 మంది కనానుకు వెళ్లలేమని చెప్పారు, కానీ అది తప్పు.
90% ఆర్ యూజువల్లీ రాంగ్.
90% మంది సాధారణంగా తప్పుగా ఉంటారు.
ఇట్స్ 10% దట్స్ యూజువల్లీ రైట్.
సాధారణంగా 10% మంది సరి అయిన విధంగా ఉంటారు.
వై డిడ్ గాడ్ పిక్ ఏమాస్ పర్సన్ టు రైట్ డౌన్ ఎ ప్రొఫెటిక్ మెసేజ్?
ప్రవచనాత్మకమైన సందేశం రాయడానికి ఆమోసును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు?
టైమ్ వైజ్ హీ వాస్ ద ఫస్ట్ ప్రాఫెట్ టు రైట్ డౌన్ ఎ ప్రొఫెసీ.
సమయాన్ని బట్టి చూసినట్లయితే ప్రవచనం రాయడానికి మొట్టమొదటి వ్యక్తి ఆమోసు.
గాడ్ మస్ట్ హావ్ వాచ్డ్ హిమ్ టు సీ ఇఫ్ హీ వాస్ ఎ మ్యాన్ హూ ఫియర్డ్ గాడ్.
ఆ వ్యక్తి దేవునికి భయపడుతున్నాడా లేదా అని దేవుడు చూసే ఉంటాడు.
ఫెయిత్ఫుల్ ఇన్ హిస్ వర్డ్.
తన పనిలో నమ్మకంగా ఉన్నాడా లేదా?
హీ వాస్ నాట్ ఎ గ్రేట్ బైబిల్ స్కాలర్ ఆర్ ఎ ప్రీస్ట్.
ఆయన ఏదో గొప్ప బైబిల్ పండితుడు కాదు లేక యాజకుడు కాదు.
హీ లుక్డ్ ఆఫ్టర్ హిస్ షీప్ అండ్ హీ డిడ్ ఇట్ ఫెయిత్ఫుల్లీ.
ఆయన గొర్రెలను కాసుకుంటూ ఉండేవాడు, దాన్ని నమ్మకంగా చేశాడు.
అండ్ గాడ్ కాల్డ్ హిమ్ వన్ డే అండ్ సే యు ఆర్ గోనా బి మై సర్వెంట్.
ఆయన్ను దేవుడు ఒక రోజు పిలిచి నీవు నా దాసునిగా ఉండాలని చెప్పాడు.
గాడ్ వాచెస్ యు ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్ టు.
నీ అనుదిన జీవితంలో కూడా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.
స్కాలర్ పర్సన్ విత్ గ్రేట్ అబిలిటీ.
నీవేదో గొప్ప పండితుడు కావాల్సిన అవసరం లేదు లేక గొప్ప సామర్థ్యం కలిగి ఉన్న వ్యక్తిగా ఉండవలసిన అవసరం లేదు. నీవు నమ్మకంగా ఉండాలి.
అండ్ హీ సీస్ వెదర్ యు టేక్ టైమ్ టు లిసన్ టు వాట్ హి హస్ టు సే.
ఆయన నీకు ఏదైతే చెప్పదలుచుకున్నాడో అది వినటానికి నీవు సమయం తీసుకుంటున్నావా లేదని మాత్రమే చూస్తాడు.
ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్.
లేఖనములను చదువుతున్నావా? చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నావా?
దట్స్ హౌ ఇట్ వాస్ విత్ జీసస్.
యేసు ప్రభు విషయంలో కూడా అదే జరిగింది.
ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ అండ్ ఫర్ 30 ఇయర్స్ ఇన్ నజరేత్.
నజరేతులో 30 సంవత్సరాలు చిన్న చిన్న విషయాల్లో కూడా ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు.
వన్ డే గాడ్ టోల్డ్ హిమ్ టు లీవ్ ద కార్పెంటర్ షాప్ అండ్ గో అండ్ ప్రీచ్.
ఒక రోజు దేవుడు పిలిచి నీవు వడ్రంగి కొట్టును విడిచిపెట్టి వెళ్లి వాక్యాన్ని ప్రకటించమని చెప్పాడు.
యు కెన్ బి ఫెయిత్ఫుల్ ఇన్ లిటిల్ థింగ్స్ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ అండ్ వండర్ వెదర్ గాడ్ విల్ ఎవర్ కాల్ యు వెదర్ హిస్ ఫర్గాటన్ అబౌట్ యు.
నువ్వు ఎన్నో సంవత్సరాలుగా చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటూ దేవుడు నిన్ను గుర్తుపెట్టుకున్నాడా లేదా అని ఆశ్చర్యపోవచ్చు.
నో 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 హి హాజంట్ ఫర్గాటన్ అబౌట్ ఆల్ ఆఫ్ అ సడన్ వన్ డే యు విల్ గెట్ అ కాల్ ఫ్రమ్ గాడ్.
లేదు లేదు, దేవుడు నిన్ను మర్చిపోలేదు. అకస్మాత్తుగా ఒక రోజు దేవుడు నిన్ను పిలుస్తాడు.
అండ్ సే యు ఆర్ మై సర్వెంట్ గో ఫోర్త్ అండ్ స్పీక్ మై వర్డ్.
నీవు నా సేవకుడువు, నీవు వెళ్లి నా వాక్యాన్ని ప్రకటించు అని చెప్తాడు.
దట్ ఇస్ హౌ ఇట్ వాస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దట్స్ హౌ ఇట్ ఇన్ ది న్యూ టెస్టమెంట్.
పాత నిబంధనలో అదే విధంగా జరిగింది, క్రొత్త నిబంధనలో కూడా అదే విధంగా జరిగింది.
దేర్ ఆర్ టూ ఎక్స్‌ప్రెషన్స్ దట్ వి నెవర్ ఫైండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఏమా.
ఆమోసు గ్రంథంలో రెండు మాటలను మనం కనుగొనలేము.
వన్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్.
ఒకటేమో ఇజ్రాయెల్ దేవుడు, రెండవది ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడు.
బికాజ్ ఏమాస్ సా గాడ్ యాజ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్.
ఎందుకంటే ఆమోసు దేవుణ్ణి భూలోకంలోని సమస్త రాజ్యములకు దేవునిగా చూశాడు.
And one of the things he says to the Israelites is this.
Israelaku ayina cheppina oka sangathi idi.
Chapter 9 verse 7. Do you Israelites think you are more important to me than the Ethiopians?
Israelilara naa drushtilo meeru kushi desasthulu kante goppavarani meeru anukuntunnara. 9th adhyayam 7th vachanam.
I brought you out of Egypt.
Mimmulni nenu Egyptulo nundi bayataku teesukochanu.
But I have done just as much for other nations too.
Vere desamulaku kuda nenu adhe chesanu.
I brought the Philistines from Crete and I led the Arameans Syrians out of Kir.
కఫ్తోరు దేశములో నుండి ఫిలిస్తీయులను, కీరు దేశములో నుండి సిరియనులను రప్పించితిని.
What's the difference between you and them? The Lord cares for all.
వారికి మీకు తేడా ఏమిటి? దేవుడు అందరి గురించి జాగ్రత్త వహిస్తాడు.
People in Israel didn't like that message.
ఇశ్రాయేలులో ఉన్న ప్రజలు ఆ సందేశాన్ని ఇష్టపడలేదు.
God cared for all people.
దేవుడు అందరి యెడల జాగ్రత్త వహిస్తాడు.
We can say that Amos was a prophet with a new covenant vision.
ఆమోసు కొత్త నిబంధన దర్శనంతో ఉన్న ప్రవక్త అని మనం చెప్పవచ్చు.
Included all the people of the world.
ప్రపంచంలోని ప్రజలందరినూ ఆయన కలిపాడు.
He believed that God would gather the non-Jewish people one day.
యూదులు కాని అన్యులను కూడా దేవుడు కలుపుతాడని ఆయన నమ్మాడు.
Like other prophets, he got out of this narrow-minded attitude that many Israelites had.
అనేక మంది ఇశ్రాయేలు కలిగి ఉన్న అటువంటి సంకుచితమైన స్వభావం నుండి ఇతర ప్రవక్తల వలె ఈయన కూడా బయటకు వచ్చాడు. ఈ ప్రపంచంలోని ప్రజలందరి ఏళ్ల కూడా ఆయన ఎంతో విశాలమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు.
ఈనాడు
అనేక మంది క్రైస్తవ గుంపులు కూడా కేవలం మమ్మల్ని మాత్రమే దేవుడు అంగీకరిస్తాడని వాళ్ళు అనుకుంటారు. రక్షణకు ఒకటే మార్గం ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు.
Said, I am the way, no one comes to the Father but by me.
Nene margamunu naa dwara tappa tandri adduku evadunu raaledu.
But the ones whom the Lord has chosen are not in one particular denomination.
Kaani prabhu erparchukunna vaaru edo oka pratyekamaina gumpulo undaru.
people in one group think we are the only ones God has chosen, that's definitely a cult.
ఒక గుంపులో ఉన్న ప్రజలు మమ్మల్ని మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడు అని వాళ్ళు అంటున్నారంటే వాళ్ళంతా మతభ్రష్టత్వం కలిగిన వారు.
People in Israel were like, and Amos criticized that and Jesus criticized it.
ఇశ్రాయేలులో ఉన్న ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారు. ఆమోసు దాన్ని ఖండించాడు, యేసుక్రీస్తు ప్రభు కూడా దాన్ని ఖండించాడు.
A servant of God, true servant of God is a large heart that accepts God's people in all groups.
ఒక నిజమైన దైవ సేవకుడు ఎంతో విశాలమైన హృదయం కలిగి ఉండి దేవుని ప్రజలందరినీ కూడా అంగీకరిస్తాడు.
When we talk about Babylon, don't think that Babylon is in one particular denomination.
మనం బబులోను గురించి మాట్లాడుతున్నప్పుడు బబులోన్ అంటే ఏదో ఒక గుంపు మాత్రమే అని అనుకోవద్దు.
Babylon is a spirit that can be found in people sitting in any denomination.
బబులోన్ అనేది ఒక ఆత్మ, ఏ శాఖలో కూర్చున్న వారిలోనైనా మనం దాన్ని కనుగొనవచ్చు.
God has got no favorites. All those who fear him and reverence him in any nation, he will receive them.
దేవునికి ప్రత్యేకమైన వాళ్ళు ఎవరూ ఉండరు. ఎవరైతే ఆయనకు భయపడతారో, ఎవరైతే ఆయన గౌరవిస్తారో, వారు ఏ దేశస్థులైనా కూడా దేవుడు అంగీకరిస్తాడు.
Forgive them in Christ.
క్రీస్తులో వారిని క్షమిస్తాడు.
The other thing we see here is that Amos's illustrations all come from his simple shepherd life.
మరొక విషయం మనం ఏం చూస్తామంటే ఆమోసు తన సామాన్యమైన కాపరి జీవితంలో నుండి అనేకమైన ఉదాహరణలు తీసుకున్నాడు.
God used Amos's human personality to bring forth the message.
దేవుడు తన సందేశమును బయటకు తీసుకొని రావడానికి ఆమోసు యొక్క మానవపరమైన వ్యక్తిత్వాన్ని వాడుకున్నాడు.
God gave Amos a message pronouncing judgment on the rich people in Israel.
ఇశ్రాయేలులోని ధనవంతుల మీద తీర్పును ప్రకటించడానికి దేవుడు ఆమోసుకు సందేశాన్ని ఇచ్చాడు.
On the wives of these rich people who were living in great luxury, ignoring the poor people.
ఎంతో విలాసముల్లో జీవిస్తూ బేదవారిని విస్మరించే వారి భార్యల మీద అనేకమైన ఇతర ప్రవక్తల వలె ఆమోస్ కూడా పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రవక్తగా లేడు.
ఆమోస్ లివ్డ్ ఎట్ ఎ టైమ్ వెన్ వన్ ఆఫ్ ద మోస్ట్ వికెడ్ కింగ్స్ వాస్ రూలింగ్ ఓవర్ ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ ను ఎంతో దుష్టుడైన రాజు పరిపాలిస్తున్న కాలంలో ఆమోస్ ఉన్నాడు.
జెరోబాము, యు రీడ్ అబౌట్ హిమ్ ఇన్ 2 కింగ్స్ 14.
యెరోబాము రెండు రాజులు 14వ అధ్యాయంలో మనం చదువుతాం.
Reigned 41 years and did evil in the sight of the
ఆయన 41 సంవత్సరాలు పరిపాలించి యెహోవా దృష్టిలో చెడు చేశాడు.
There were no wars that time.
ఆ సమయంలో ఎటువంటి దేవుని స్వరము లేదు.
Peaceful time in Israel.
ఇశ్రాయేలులో ఎంతో శాంతి ఉంది.
When there's no expense on war.
యుద్ధం మీద ఎటువంటి ఖర్చు లేదు.
The Israelites expanded their businesses.
ఇశ్రాయేలులు వారి వ్యాపారాన్ని విస్తరించారు.
Very very rich like many Christians today in western countries.
ఈనాడు పశ్చిమ దేశాల్లో అనేక మంది క్రైస్తవుల వలె వాళ్ళు ఎంతో ధనవంతులయ్యారు.
They built huge palatial houses.
వాళ్ళు ఎంతో విశాలమైన ఇళ్లను కట్టుకున్నారు.
Other mansions to go and stay in winter.
వారు వెళ్లి శీతాకాలంలో గడపడానికి గొప్ప భవనాలను కట్టుకున్నారు.
The rich had a house in the mountains which they could use during the summer.
వేసవి కాలంలో ఉండటానికి కొండల మీద ఇళ్లు కట్టుకున్నారు.
Plains which they could use in the winter.
వారు శీతాకాలంలో ఉండటానికి మైదాన ప్రాంతాల్లో కట్టుకున్నారు.
Their beds were made of ivory.
వారి మంచములను దంతములతో అలంకరించుకున్నారు.
They would sleep and lie down there and listen to music.
వారు నిద్రిస్తూ ఉన్నారు, పడుకొని సంగీతం వింటూ ఉన్నారు.
Get drunk, enjoy all types of delicate foods.
మద్యం త్రాగుతూ ఉన్నారు, రుచికరమైన భోజనాలను ఆస్వాదిస్తూ ఉన్నారు.
And they were living in gross immorality on top of all this.
వీటన్నింటికంటే పైగా ఎంతో అనైతికంగా జీవిస్తూ ఉన్నారు.
And they exploited poor people by charging high rents.
మరి వాళ్ళు ఎక్కువ అద్దెలు తీసుకుంటూ బేదవారిని బాధ పెడుతూ ఉన్నారు.
Bribe judges in the courts to pass verdicts in their favor.
వారికి అనుకూలంగా తీర్పులు రాయడానికి న్యాయమూర్తులకు లంచాలిస్తూ ఉన్నారు.
The poor people as slaves.
కాబట్టి బేదవాళ్ళు బానిసలుగా ఉన్నారు.
The businessmen, rich businessmen already had so much money.
వ్యాపారస్తులు, బాగా డబ్బు ఉన్న వ్యాపారస్తులు అప్పటికే ఎంతో డబ్బును కలిగి ఉన్నారు.
Eagerly waited for the Sabbath to be over so they go out and start business again.
వాళ్ళు మరలా వెళ్లి వ్యాపారం ప్రారంభించుకోవడానికి విశ్రాంతి దినం ఎప్పుడు అవుతుందా అని ఆసక్తితో చూస్తున్నారు.
All they thought about was money and their wives were drunkards.
వాళ్ళు ఆలోచించేదంతా కూడా డబ్బు గురించే. వారి భార్యలు త్రాగుబోతులుగా ఉన్నారు.
Nobody cared that the country was being destroyed morally.
నైతికంగా దేశం మొత్తం పాడవుతుంటే ఎవరు పట్టించుకోవట్లేదు.
This is the type of situation today in which communism comes up.
ఈనాడు ఇదే పరిస్థితుల్లో కమ్యూనిజం బయటకు వచ్చింది.
Rich people exploit the poor.
ధనవంతులు బేదవాళ్ళను పీడిస్తూ ఉన్నారు.
So you see, Amos was preaching in a type of situation which is very common in many countries today.
ఈనాడు అనేకమైన దేశాల్లో ఎంతో సర్వసాధారణంగా ఉన్న ఈ పరిస్థితుల గురించి ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు.
Just like today, interesting thing is, along with all this, these people also had a lot of religion.
మరియు ఈనాడు ఉన్నట్లే వీటన్నిటితో పాటుగా ఆ ప్రజలు కూడా ఎంతో మతత్వాన్ని కలిగి ఉన్నారు.
They were not atheists. Religious people who offered their offerings.
వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు మత సంబంధులు, వారి యొక్క అర్పణలు వారు అర్పిస్తూ ఉన్నారు.
Every 3 days.
ప్రతి మూడు దినములకు వాళ్ళు వచ్చి దశంభాగాలను అర్పిస్తూ ఉన్నారు.
Twice a week.
వారానికి రెండు సార్లు.
Special meetings.
ప్రత్యేకమైన కూడికలు.
Religious festivals.
మత సంబంధమైన పండుగలు.
Songs of praise.
స్తోత్రార్పణలు.
But the Lord rejected all of this as just a lot of empty noise.
దేవుడు వీటన్నింటిని కూడా ఒక శూన్యమైన శబ్దం వలె తిరస్కరించాడు.
Everything that I said just now, you can read between chapters 2 and chapter 6 of Amos.
ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఆమోసు 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం మధ్యలో చదవచ్చు.
I've just given you in a nutshell what's written in chapter 2 to chapter 6 of Amos.
ఆమోసు 2వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఏది వ్రాయబడిందో దాని గురించి మీకు క్లుప్తంగా చెప్పాను.
It's the same thing today in Christendom.
క్రైస్తవత్వంలో ఈనాడు కూడా అదే విధంగా ఉంది.
Many rich preachers live in grand houses which are built with the offerings taken from poor believers.
ధనవంతులైన బోధకులు బేదవారి ఇచ్చిన అర్పణలు తీసుకుని ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
The board members of these churches are the rich businessmen.
ఈ సంఘం యొక్క బోర్డు సభ్యులు ధనవంతులైన వ్యాపారస్తులు.
Such rich preachers and rich businessmen don't like anyone who will speak the truth to them.
అటువంటి ధనవంతులైన వ్యాపారస్తులు ధనవంతులైన బోధకులు వారితో ఎవరైనా సత్యం చెప్పినట్లయితే దాన్ని ఇష్టపడరు.
Amos had a very difficult ministry.
ఆమోస్ ఎంతో కష్టమైన పరిచర్యను కలిగి ఉన్నాడు.
Poor people may have appreciated, but all the rich preachers and rich businessmen hated him.
బహుశా బేదవారు ఆయన్ను అభినందించుండవచ్చు, కానీ ధనవంతులైన వ్యాపారస్తులు మరియు బోధకులు ఆయన్ను ద్వేషించారు.
Those days there were many salaried preachers too.
ఆనాడు కూడా ఎంతో మంది జీతం తీసుకునే బోధకులు ఉన్నారు.
Chapter 7 verse 10 you read about one of them called Amaziah.
7వ అధ్యాయం 10వ వచనంలో అందులో ఒకడైన అమజ్యా గురించి మనం చదువుతాం.
And he was a person who confronted Amos frequently.
ఈ అమజ్యానే ఆమోసును ఎల్లప్పుడూ ఎదుర్కొనేవాడు.
The rich board members of the temple paid Amaziah a good salary.
దేవాలయంలోని ధనవంతులు అమజ్యాకు జీతం చెల్లించేవారు.
He would get up every Saturday and preach sermons to keep them happy.
ఎందుకంటే ఆయన ప్రతి శనివారం కూడా లేచి నిలబడి వారికి ఏదైతే సంతోషంగా ఉంటుందో దాన్నే బోధించేవాడు.
He was the one with the Bible school degree.
బైబిల్ పాఠశాలలోని ఒక డిగ్రీని ఆయన కలిగి ఉన్నాడు.
And into this place comes this shepherd called Amos.
ఈ ప్రదేశానికి కాపరి అయిన ఆమోస్ వచ్చాడు.
He had no degree. And was as a prophet thundered away against all this sin.
ఆయనకి ఏమీ డిగ్రీ లేదు, కానీ పాపం అంతటికి వ్యతిరేకంగా ఉరిమే ప్రవక్త.
And these rich people became furious.
ఈ ధనవంతులు ఎంతో కోపంతో మండిపోయారు.
They said this man is preaching wrong doctrine.
ఈ వ్యక్తి తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్నాడు అన్నారు.
Get him out of here.
అక్కడ నుండి పంపివేయమన్నారు.
Get rid of him. Throw him out.
ఆయన తొలగించండి, బయటకు పంపివేయండి.
So Amaziah promptly told Amos, verse chapter 7, 12 and 13, get out and go away to the land of Judah. Don't preach around.
7వ అధ్యాయం 12వ వచనంలో అమజ్యా ఆమోస్తో ఇట్లా అన్నాడు, దీర్ఘదర్శి తప్పించుకుని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తిము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము.
You know what happened when you oppose a man of God like that?
ఏం జరిగిందో మీకు తెలుసా? ఒక దైవజనుణ్ణి ఆ విధంగా ఎదిరించినప్పుడు
what happened to Amaziah?
అమజ్యాకి ఏం జరిగింది?
See in verse 17, his wife became a harlot.
17వ వచనంలో చూడండి, అతని భార్య వేశ్య అయింది.
Sons and daughters were killed.
కుమారులు కుమార్తెలు చంపబడ్డారు.
He himself died on unclean soil.
ఆయన కూడా అపవిత్రమైన దేశమందు చనిపోయాడు.
So you see, Amos's message is very relevant for the time in which we live.
మనము జీవిస్తున్న దినములకు ఆమోస్ యొక్క సందేశం ఎంతో సరిపోయింది.
I showed all that to you to show you that the Bible, Old Testament prophets are very relevant to our time.
నేను మీకు చూపిస్తున్నాను, బైబిల్ లో ఉన్న పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా మనము జీవిస్తున్న సమయానికి సరిపోయిన వారు.
First of all, Amos pronounced judgment in chapter 1 and 2 on many foreign countries.
మొట్టమొదట 1-2 అధ్యాయాల్లో ఆమోసు అనేకమైన నశించిన రాజ్యాల మీద తీర్పును ప్రకటించాడు.
Against Damascus, Gaza,
దమస్కు, గాజా,
Tyre, Edom,
తూరు, ఎదోము,
Ammon, chapter 2 verse 1 Moab,
తేమాను 2వ అధ్యాయం 1వ వచనం మోయాబు, వీటన్నింటికి విరోధంగా.
And as long as he was preaching against all these countries,
ఈ దేశములన్నింటికి విరోధముగా ఆయన ప్రకటిస్తున్నప్పుడు,
the Israelites must have been delighted and said, praise the Lord, amen, Amos.
ఇశ్రాయేలీలందరూ కూడా ఎంతో సంతోషించి ఉంటారు, ఆమెన్, ఆమోసు ఆమెన్ అని చెప్పుంటారు.
But then after that he turned to Judah in chapter 2 verse 4.
ఆ తర్వాత 2వ అధ్యాయం 4వ వచనములో యూదా తట్టి తిరిగాడు ఆయన.
And to Israel chapter 2 verse 6.
2వ అధ్యాయం 6వ వచనము ఇశ్రాయేలు గురించి చెప్పాడు.
Then the people stopped saying amen.
అప్పుడు ఆమేన్ అని చెప్పకుండా ప్రజలు ఆగిపోయారు.
Now he was preaching to them.
ఆయన ఇప్పుడు వారికి బోధిస్తున్నాడు.
Now we all like preachers who will tell us what's wrong with the worldly people.
ఈ లోకస్తుల్లోని తప్పుల గురించి బోధించే బోధకులందరినీ మనం ఇష్టపడతాం.
Or what's wrong with people in other denominations.
లేక వేరే శాఖల్లోని ప్రజల్లో ఉన్న తప్పుల గురించి బోధించే వాళ్ళని ఇష్టపడతాం.
That's fine. There are a lot of things wrong in the world and in other denominations.
అది బానే ఉంటుంది. ఈ లోకంలో అనేక తప్పులున్నాయి, వేరే శాఖల్లో కూడా అనేక తప్పులున్నాయి.
But mark of a house of God is that we judge ourselves.
కానీ దేవుని ఇంటి యొక్క గుర్తు ఏమిటంటే మనల్ని మనమే తీర్పు తీర్చుకుంటాం.
And a true prophet will tell you what's wrong with you.
ఒక నిజమైన ప్రవక్త నీలో ఏ తప్పుందో చెప్తాడు.
And Amos uses an expression for three transgressions and four, chapter 1 verse 3.
ఆమోస్ ఇక్కడ ఒక మాటను ఉపయోగించాడు 1వ అధ్యాయం 3వ వచనము మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషము.
For three transgressions and four, which he uses very frequently.
మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషము అని ఆయన అనేక సార్లు వాడాడు.
What he means is God saying, I've let you off a number of times.
దాని అర్థం ఏమిటంటే నేను నిన్ను అనేక సార్లు వదిలిపెట్టాను అని.
I've forgiven you. I'm not going to do that anymore. You've taken advantage of my goodness.
నేను నిన్ను క్షమించాను కానీ ఇప్పుడు నేను ఇంకా క్షమించను ఎందుకంటే దాన్ని అలసుగా తీసుకున్నావు నువ్వు.
Now I have to punish you.
ఇప్పుడు నేను నిన్ను శిక్షించాలి.
Some of the sins these people committed were this.
ఈ ప్రజలు చేసిన కొన్ని పాపాలు ఇవి.
They treated poor people very badly.
వాళ్ళు బేదవారిని ఎంతో బాధ పెట్టారు.
It's a very common sin among many Christians.
ఇది అనేక మంది క్రైస్తవుల్లో ఉండే సాధారణమైన పాపము.
It says they threshed the people like grain in Amos 1 and verse 3.
1వ అధ్యాయం 3వ వచనములో దాని జనులు పంట దొళ్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి.
Threshed the poor people.
బీదవారిని ఆ విధంగా నలగొట్టారు. అదేదో ధాన్యం వలె.
They broke the covenant of brotherhood.
వారు సహోదరుల యొక్క నిబంధనను అతిక్రమించారు.
And they, whenever there is a sin where we treat other people badly, is very serious in God's eyes.
మనం ఎప్పుడైతే వేరే వాళ్లను సరిగా చూడమో దేవుని దృష్టిలో అది ఎంతో తీవ్రమైన పాపము.
Whenever we are hard on others, God is very hard on us.
మనం ఎప్పుడైతే ఇతరుల ఎడల కఠినంగా ఉంటామో దేవుడు కూడా మన ఎడల కఠినంగా ఉంటాడు.
You know, we may think alcoholism, getting on high on drugs is sin.
మనం అనుకోవచ్చు మద్యం త్రాగటం లేక మత్తు పదార్థాలు తీసుకోవటం పాపమని.
It's true. But worse than that is sins that hurt other people.
అది నిజమే. కానీ దానికంటే నీచమైనది ఏమిటంటే ఇతరులను మనం సరిగా చూడకపోవటం.
And those are the sins God is speaking about here.
ఆ పాపముల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు.
Chapters 3 to 6, the Lord tells Israel why they are being judged.
3వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కూడా ఇశ్రాయేలీయులు ఎందుకు తీర్పు తీర్చబడ్డారో దేవుడు చెప్తూ ఉన్నాడు.
It says in verse 3, can two people walk together if they are not agreed?
3వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ఇద్దరు సమ్మతించకుండా వారు కలిసి నడవగలరా.
If you are not in agreement with me on holiness, God says, how can I walk with you?
పరిశుద్ధత విషయంలో మీరు నాతో సమ్మతించకపోయినట్లయితే మీతో కలిసి నేను ఏ విధంగా నడుస్తాను?
He says the Lord, verse 7, does nothing without first revealing his secret counsel to the prophet.
7వ వచనంలో ఆయన చెప్తున్నాడు తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమియు చేయడు.
For he judges, he warns us through the prophets.
ఆయన మనల్ని తీర్పు తీర్చేదానికి ముందు తన ప్రవక్తల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు.
So that we get a chance to repent.
ఆ విధంగా మనము పశ్చాత్తాపడటానికి మారు మనసు పొందడానికి అవకాశాన్ని ఇస్తాడు.
It's like Noah. He preached for 120 years to get people to repent.
నోవా కూడా ప్రజలను పశ్చాత్తాపడమని 120 సంవత్సరాలు ప్రకటించాడు.
And many times in Israel we do the same thing.
ఇశ్రాయేలులో అనేక సార్లు ఆ విధంగా జరిగినట్లుగా మనం చదువుతాం.
And Amos says in verse 8, a lion has roared, we should fear.
8వ వచనంలో ఆమోస్ చెప్తున్నాడు సింహము గర్జించినప్పుడు మనం భయపడాలి.
How much more if the Lord God has spoken to us.
మరి ప్రభువైన యెహోవా ఇంకెంత ఎక్కువగా మనతో మాట్లాడతాడు.
In chapter 3 verse 10,
3వ అధ్యాయం 10వ వచనంలో
it's amazing, God's people had sinned so much that he says they have forgotten to know how to do the right thing.
వారు నీతిక్రియలు చేయటం కూడా తెలియకున్నారు అని ఆయన చెప్తున్నప్పుడు దేవుని ప్రజలు ఎంతో పాపంలో ఉన్నారు అని మనం తెలుసుకోవటం ఎంతో ఆశ్చర్యం.
You know, you can sin so much that your conscience doesn't even bother you about what you are doing.
నువ్వు ఏం చేస్తున్నావో కూడా నీ మనస్సాక్షికి తెలియకుండా ఉండేటంత పాపాన్ని నువ్వు చేయవచ్చు.
In chapter 4, it says, "Hear this word, you cows of Bashan."
4వ అధ్యాయంలో చెప్తున్నాడు, బాషాను ఆవులారా వినండి.
That's referring to the women.
అది స్త్రీలను సూచిస్తుంది.
The women, the wives of these rich businessmen.
ధనవంతులైన ఈ వ్యాపారస్తుల యొక్క భార్యలు.
Were always asking their husbands to get them one more drink. Verse 1.
వారు ఎల్లప్పుడూ కూడా మాకు మరొక పానము తెచ్చి పెట్టమని అడుగుతున్నారు. 1వ వచనం.
And he warns them, God is going to punish them.
దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అని వారిని ఆయన హెచ్చరిస్తున్నాడు.
He says, you go from one town to another town and you keep on multiplying transgression. Verse 4.
మీరు ఒక పట్టణం నుండి మరొక పట్టణమునకు తిరుగుతూ మీ దోషములను ఎక్కువ చేసుకుంటున్నారు.
At the same time, verse 4, you sacrifice every morning and bring your tithes every 3 days.
అదే సమయంలో 4వ వచనము, ప్రతి ప్రాతకాలము బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశభాగములు తెచ్చి అర్పిస్తున్నారు.
How many people bring their tithes every 3 days?
వీళ్ళు ప్రతి 3 ఒకసారి దశభాగాన్ని తెస్తున్నారు.
A lot of people think if somebody does that, God will be very happy.
అనేక మంది అనుకుంటారు, ఎవరైనా ఆ విధంగా చేసినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడని.
Pastor is happy, God is not.
పాస్టర్లు సంతోషంగా ఉంటారు, దేవుడు కాదు.
God is interested in holiness.
దేవుడు పరిశుద్ధత మీదే ఆసక్తి కలిగి ఉంటాడు.
God not a beggar who wants your money.
దేవుడు నీ డబ్బును కోరుకునే భిక్షగాడు కాదు.
A lot of preachers are beggars who want your money, but not God.
అనేక మంది బోధకులు నీ డబ్బును కోరుకుంటూ భిక్షగాళ్లుగా ఉన్నారు, కానీ దేవుడు కాదు.
What the Lord is saying is, don't go to all these places, Bethel, Gilgal, and keep on sinning.
ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు బేతేలు గిల్గాలు వెళ్లి పాపం చేయవద్దు.
A lot of people glory in the fact that we are associated with so and so great man of God.
చాలా మంది ఈ విధంగా ఆశ్చర్యపడుతూ ఉంటారు, మేము పలానా దైవజనంతో సంబంధం కలిగి ఉన్నామని.
That so and so year in the past he founded our church.
పలానా సంవత్సరంలో మా పాస్టరు ఈ సంఘమును స్థాపించాడని.
Bethel, Gilgal, Beersheba, all mentioned in chapter 5, verse 5.
5వ అధ్యాయం 5వ వచనంలో బేతేలు గిల్గాలు బెయేర్షెబా అని రాయబడ్డాయి.
These are all places, if you read Old Testament history, great things happened there.
పాత నిబంధన చరిత్రలో మనం చదువుతాం, ఈ ప్రదేశాల్లో ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి.
And that's what a lot of people glory in today.
ఈనాడు కూడా అనేక మంది వీటిని బట్టే అతిశయిస్తూ ఉన్నారు.
200 years ago, man of God founded our church.
200 సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు మా సంఘాన్ని స్థాపించాడు.
What's the use? What's the condition of your church today?
ఏంటి ప్రయోజనం? మరి ఈనాడు మీ సంఘం యొక్క పరిస్థితి ఏంటి?
He says here, you have turned justice into wormwood, verse 7, and cast righteousness down on the earth.
మీరు న్యాయమును అన్యాయమునకు మార్చారు, నీతిని నేలను పడవేశారు.
You despise, verse 10, those who speak the truth.
యదార్థముగా మాట్లాడువారిని మీరు అసహించుకున్నారు. 10వ వచనం.
You trample the poor.
మీరు బీదవారిని త్రొక్కివేశారు.
You charge high interest.
ఎక్కువ వడ్డీని వసూలు చేశారు.
You live in beautiful stone houses, verse 11.
మీరు అందమైన మలుపురాళ్లతో కట్టిన ఇళ్లలో ఉన్నారు.
But your sins are so many and so great, verse 12.
కానీ మీ అపరాధములు విస్తారములుగా ఉన్నాయి, మీ పాపములు ఘోరమైనవిగా ఉన్నాయి.
I hate all your hypocrisy of pretending to honor me with your feasts and assemblies.
మీ వేషధారణను, మీ పండుగ దినములతో, మీ సమాజములతో నన్ను సంతోషింపచేయటానికి మీరు నటించే నటనను నేను ద్వేషిస్తున్నాను.
I'm not going to accept your offerings.
మీ అర్పణలను నేను అంగీకరించను.
Verse 21 to 24 of chapter 5.
5వ అధ్యాయం 21 నుండి 24వ వచనములు.
I will not even listen to your music, it says in verse 23.
23వ వచనంలో ఇక్కడ చెప్పబడింది, మీ పాటల ధ్వని నా యద్ద నుండి తొలగనీయుడి.
What's the use of all that beautiful music if there's sin in your life?
మీ జీవితంలో పాపం ఉన్నప్పుడు ఆ అందమైన సంగీతం ఉంటే ఏమిటి?
Many people think if there's good music, God is very happy.
అనేక మంది అనుకుంటారు, మంచి సంగీతం కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని.
Not at all true.
అది సత్యము కాదు.
So let's take these words of Amos seriously.
కాబట్టి ఆమోస్ యొక్క ఈ మాటలను మనం తీవ్రంగా తీసుకుందాం.
Respond in repentance for our sin.
వాటిని ఆలోచించుకొని మన పాపముల నుండి పశ్చాత్తాపపడదాం.
We are studying through the Bible, book by book.
మనం పుస్తకము తర్వాత పుస్తకమును బైబిల్లో చదువుతున్నాం.
And we are now in the book of Amos.
మనం ఇప్పుడు ఆమోస్ గ్రంథంలో ఉన్నాం.
Our last study we saw how Amos was speaking to nation of Israel, which is in a very similar state to a lot of churches today.
ఈనాడు అనేక సంఘములు ఏ విధంగా ఉన్నాయో అదే పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలు దేశం గురించి ఆమోసు మాట్లాడుతున్నట్లుగా మనం చూశాం.
And the Lord spoke to Israel through Amos saying, I have chastened you in number of ways, but you don't seem to listen to me.
అనేక విధములుగా నేను మిమ్మల్ని శిక్షించాను, అయినా కూడా మీరు నా మాట వినలేదు అని ఆమోసు ద్వారా ఇశ్రాయేలు దేశముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
You bring your sacrifices and your tithes and you continue to live in sin.
మీరు మీ అర్పణలు తెస్తూ ఉన్నారు, దశభాగాలను తెస్తూ ఉన్నారు, అయినా కూడా మీ పాపంలో మీరు జీవిస్తూ ఉన్నారు.
See for example chapter 4 verses 6 to 11.
ఉదాహరణకు 4:6-11 చూద్దాం.
He says, I don't care for all your offerings.
మీ అర్పణలన్నింటిని గురించి కూడా నేను పట్టించుకోను.
I tried to chasten you.
నేను మిమ్మల్ని శిక్షించడానికి ప్రయత్నించాను.
I brought hunger to one city.
ఒక పట్టణములో మీకు ఆహారం లేకుండా నేను చేశాను.
Famine to another.
ఇంకొక చోట కరువును తెప్పించాను.
But you won't listen to me.
అయినా కూడా మీరు నా మాట వినలేదు.
I sent a dry spell into your fields.
మీ పొలములను ఎండు తెగులు చేత, కాటుక చేత నేను పాడు చేశాను.
And you didn't get rain. Crops were ruined.
మీకు వర్షం కురవలేదు, పొలాలు ఎండిపోయాయి.
Rain fell in somebody else's field but not in yours.
వర్షము వేరే వాళ్ల పొలం మీద పడింది కానీ మీ పొలంలో పడలేదు.
But you didn't take that seriously.
కానీ దాన్ని మీరు తీవ్రంగా తీసుకోలేదు.
People staggered here and there for a drink of water.
నీళ్లు తాగటానికి ప్రజలు అక్కడికి ఇక్కడికి వెళ్ళటం మొదలు పెట్టారు.
You wouldn't return to me.
అయినను మీరు నా తట్టు తిరగలేదు.
I struck your farms and your vineyards so there was no fruit.
మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను ఫలము లేకుండా నేను చేశాను.
Plagues into your midst and destroyed some of your cities but you still wouldn't come.
మీ మధ్యలోనికి తెగుళ్లు పంపించి కొన్ని పట్టణములను నాశనం చేసినా కూడా మీరు నా తట్టు తిరగలేదు.
Now there's only one solution.
ఇప్పుడు ఒకే పరిష్కారం ఉంది. ఇంకా
verse 12. Prepare to meet your God, O Israel.
12వ వచనము. ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై సిద్ధపడుడి.
See, we use that verse sometimes to preach the gospel to unbelievers.
ఈ వచనాన్ని కొన్నిసార్లు అవిశ్వాసులకు సువార్తను ప్రకటించడానికి మనం ఉపయోగిస్తాం.
Frighten them. Prepare to meet your God.
వారిని భయపెడతాం, మీ దేవుణ్ణి మీరు కలుసుకోవాలి.
Do you know that verse is actually spoken to God's people?
దేవుని ప్రజలతో ఆ వాక్యం మాట్లాడారని మీకు తెలుసా?
That God's people is saying you're living in sin and loving this world.
ఇక్కడ దేవుని ప్రజలకే చెప్పబడింది, మీరు పాపంలో జీవిస్తున్నారు, ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు.
You're claiming to be my child and dishonoring my name.
మీరు నా బిడ్డలని చెప్పుకుంటూ నా నామానికి అవమానాన్ని తెస్తున్నారు.
I tried my best to show you through your failures and through chastening I sent that I'm not happy with you.
మీ ఓటముల ద్వారా, నేను పంపిన శిక్షల ద్వారా నేను మీకు చూపించడానికి ప్రయత్నించాను కానీ మీరు నా మాట వినలేదు.
You don't repent. Well, there's only one solution then.
మీరు పశ్చాత్తాపడలేదు. అలా అయితే ఒకే ఒక పరిష్కారం ఉంది.
God's people.
దేవుని ప్రజలు.
Prepare to meet your God as your judge now.
ఇప్పుడు నీ దేవుణ్ణి ఒక న్యాయాధిపతిగా కలుసుకోవటానికి సిద్ధపడు.
Not as your father.
నీ తండ్రిగా కాదు.
So there's a call to repentance with all the prophets.
కాబట్టి ప్రవక్తలందరూ కూడా పశ్చాత్తాపడమని పిలుపునిచ్చారు.
And he says, woe to those chapter 6 verse 1 who are at ease in Zion.
6:1 చెప్పబడింది, సీయోనులో నిర్విచారముగానున్న వారికి శ్రమ.
హు ఆర్ నాట్ కన్సర్న్డ్ వర్స్ 6 లాస్ట్ పార్ట్ ఓవర్ ద రూయిన్ ఆఫ్ జోసెఫ్.
మరియు యోసేపు సంతత వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడని వారికి కూడా శ్రమ. 6వచనం చివరి భాగంలో ఉంది.
దే జస్ట్ సిట్ బ్యాక్ అండ్ లిసన్ టు ఆల్ ద సాంగ్స్ ఇన్ వర్స్ 5 అండ్ 6.
వాళ్ళందరూ కూడా కూర్చొని స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుతూ ఉన్నారు, వింటూ ఉన్నారు. 5 మరియు 6 వచనములు.
The Lord is quite sarcastic there. He says, you people think that you're as good musicians as David was.
ఇక్కడ ఎంత వ్యంగ్యంగా చెప్పబడింది, దావీదు వలె మీరు కూడా మంచి సంగీత విద్వాంసులని మీరు అనుకుంటున్నారు.
Compose so many songs.
అనేక పాటలకు స్వరకల్పన చేసి.
But the Lord says, I'm not interested in your music.
కానీ ప్రభు చెప్తున్నాడు, మీ సంగీతం పట్ల నేను ఆసక్తి కలిగిలేను.
Even your comfortable homes, good music, good food.
మీరు సౌఖ్యమైన ఇళ్లు కలిగి ఉన్నారు, మంచి ఆహారాన్ని కలిగి ఉన్నారు, మంచి సంగీతాన్ని కలిగి ఉన్నారు.
But you're not concerned about the sad state of the church.
కానీ సంఘం యొక్క విచారకరమైన స్థితి గురించి మీరు పట్టించుకోవట్లేదు.
You know, today many people are taken up with good Christian music.
ఈనాడు కూడా అనేక మంది మంచి క్రైస్తవ సంగీతాన్ని అనుసరిస్తూ ఉంటారు.
The power of music has replaced the power of the Holy Spirit in many Christian churches.
ఈనాడు అనేక సంఘాల్లో పరిశుద్ధాత్మ యొక్క శక్తికి సంగీతం యొక్క శక్తి ప్రత్యామ్నాయంగా ఉంది.
They spend hours practicing and their choir practice and very little time in fasting and prayer.
వారు ఎన్నో గంటలు ఆ సంగీతం గురించి సాధన చేస్తూ ఉంటారు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదానికి ఎంతో తక్కువ సమయాన్ని కేటాయిస్తారు.
They are more interested in perfecting their music than perfecting their life.
వారి జీవితములను సంపూర్ణం చేసుకునే దానికంటే వారి యొక్క సంగీతమును సంపూర్ణం చేసుకోవటానికే ఎక్కువ కష్టపడతారు. అది లోకం యొక్క ఆత్మ. లోకంలో వారి జీవితాలను పరిపూర్ణం చేసుకోవటానికి ఎవరు ఇష్టపడరు. ఈ లోకంలోని సంగీత విద్వాంసులు వారి యొక్క సంగీతాన్ని పరిపూర్ణం చేసుకోవటానికి ఎన్నో గంటలు కష్టపడతారు. ఆ విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
Any new songs you compose, he says.
మీరు కొత్త పాటలకు స్వరకల్పన చేసినప్పుడు.
Wonderful songs. I think the Lord is impressed with all that.
ఎంతో అద్భుతమైన పాటలు. వాటిని బట్టి ప్రభు సంతోషించాడని మీరు అనుకుంటున్నారా?
Be deceived. 95% of God's people are being deceived.
మోసపోవద్దు. 95% మంది దేవుని ప్రజలు మోసపోతూ ఉన్నారు.
God's very happy with them because their music is very good.
వారి సంగీతం బాగుంది కాబట్టి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడని వాళ్ళు అనుకుంటారు.
They've got grand church buildings.
వారేదో గొప్ప సంఘ భవనాలు కలిగి ఉన్నారు కాబట్టి.
Hundreds and thousands of people come to their meetings.
వందల మంది వేల మంది వారి కూటములకు వస్తున్నారని.
God is concerned about if there's sin in the camp.
కానీ దేవుడు ఆ పాళ్యములో ఉన్న పాపమును గురించి పట్టించుకుంటున్నాడు.
God says, I despise this false pride, the false glory of Israel. The pride and the false glory of Israel. 6:8.
ఇశ్రాయేల్ కలిగి ఉన్న అబద్ధపు అతిశయము వారికున్న గర్వము నాకు అసహ్యము. 8వ వచనము.
And I hate their beautiful homes.
వారి అందమైన ఇళ్లను నేను ద్వేషిస్తున్నాను.
In chapter 7 to chapter 9, God gave Amos 5 visions.
7వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు ఆమోస్కు దేవుడు 5 దర్శనములను ఇచ్చాడు.
Of Israel being judged.
ఇశ్రాయేలు తీర్పు తీర్చబడటం గురించి.
And then 5 promises of Israel's restoration.
ఆ తర్వాత ఇశ్రాయేల్ ను సమకూర్చటం గురించి ఆయన వాగ్దానము.
ఫస్ట్ విజన్ 7:1-6 ఆఫ్ ఎ గ్రేట్ లోకస్ట్ స్వార్మ్ అండ్ ఎ ఫైర్ కమింగ్ టు జడ్జ్ ఇజ్రాయెల్.
మొదటిది 7వ అధ్యాయం 1 నుండి 6 వచనముల వరకు. ప్రభువైన యెహోవా అనేకమైన మిడతలను పుట్టించును మరియు అగ్ని చేత దండించెను.
అండ్ ఇమ్మీడియట్లీ ఆమోస్ బిగాన్ టు ప్రే, ఓ గాడ్ ప్లీజ్ డోంట్ లెట్ దిస్ హ్యాపెన్.
వెంటనే ఆమోసు ప్రార్థన చేశాడు, ప్రభువా దీన్ని జరగకుండా చేయండి.
ఇస్ పార్డన్ ఇన్ వర్స్ 2, హౌ కెన్ జాకబ్ స్టాండ్, హీ సో స్మాల్.
దయచేసి క్షమించండి, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడేలాగు నిలుచును.
అండ్ గాడ్ లిసన్ టు ఆమోస్.
దేవుడు ఆమోస్ చెప్పిన దాన్ని విన్నాడు.
గేవ్ అప్ హిస్ ప్లాన్స్ టు జడ్జ్ ఇజ్రాయెల్ ట్వైస్.
ఇశ్రాయేల్ ను తీర్పు తీర్చాలని కూడా 2 సార్లు ఆపివేశాడు.
ఆమోస్ వాస్ లైక్ మోసెస్ దేర్.
అక్కడ ఆమోస్ మోషే వలె ఉన్నాడు.
Shows the tremendous power there is when a righteous man prays.
ఒక నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు ఉండే గొప్ప శక్తిని మనం చూస్తూ ఉన్నాం.
Amos's prayer here would take about 10 seconds.
ఇక్కడ ఆమోసు ప్రార్థన ఒక 10 సెకండ్లు పట్టింది.
It's not praying for 10 hours. 10 seconds is enough if you are a righteous man.
ఇక్కడ 10 గంటలు ప్రార్థన చేయలేదు. ఒకవేళ నీవు నీతిమంతుడు అయితే 10 సెకండ్లు చాలు.
We think God will listen if you pray for 10 hours.
మనం 10 గంటలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని మనం అనుకుంటాం.
1,000 hours and God may not won't listen if there's sin in your life.
కానీ నీ జీవితంలో పాపం ఉన్నట్లయితే నీవు 1,000 గంటలు ప్రార్థన చేసినా కూడా దేవుడు వినడు.
If you are free from sin, 10 seconds is enough.
ఒకవేళ నీవు పాపం లేకుండా ఉన్నట్లయితే 10 సెకండ్లు చాలు.
I'm not saying that we shouldn't spend time with God.
మనం దేవునితో సమయం గడపకూడదని నేను చెప్పట్లేదు.
We don't need to pray so much, we need to listen a lot more.
మనం ఎక్కువసేపు ప్రార్థించాల్సిన అవసరం లేదు, కానీ మనం ఎక్కువసేపు దేవుడు చెప్పేది వినాలి.
And so that's the first vision he saw here.
ఆయన చూసిన మొట్టమొదటి దర్శనం ఇది.
And then the Lord gave Amos a vision in verse 7 onwards of a verse 8 of a plumb line.
ఆ తర్వాత 8వ వచనం నుండి దేవుడు ఇచ్చిన ఇంకొక దర్శనం ఏమిటంటే మట్టపు గుండు.
There Amos was, God was testing whether Israel is straightforward, honest and upright.
అక్కడ ఇశ్రాయేలు యథార్థంగా ఉన్నారా, నీతిగా ఉన్నారా అని దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు.
And if we are honest about our sins, then there's hope for us.
Mana papamulnu batti manam yadardhanga unnatlayite appudu manaku nirikshana untundi.
The plumb line is not testing whether we are perfect.
Manam paripurnanga unnama ledha ani mattapugundu parikshinchadu.
Then nobody's wall is straight.
Appudu evari goda kuda sariga undadu.
But it's testing whether we are honest.
Kani manam yadardhanga unnama ledha ani ayana parikshistadu.
When you fail, you say, Lord, I'm failed.
Nuvu ekkadaithe odipothavo prabhu nenu ikkada odipoyanani cheppu.
Then in verse chapter 7 verse 10 to 17 we see Amos's confrontation with that salaried preacher.
ఆ తర్వాత 7వ అధ్యాయం 10 నుండి 17 వచనాల్లో జీతం తీసుకుంటున్న ఆ బోధకుణ్ణి ఆమోసు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం.
యు నో దీస్ ఫాల్స్ ప్రాఫిట్స్ ఆర్ క్విక్ టు స్ప్రెడ్ లైస్ అబౌట్ ద ట్రూ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్.
ఈ అబద్ధ ప్రవక్తలు దేవుని యొక్క నిజమైన ప్రవక్త గురించి అబద్దాలు చాలా త్వరగా వాళ్ళు వ్యాపింపజేస్తారు.
ఎస్పెషల్లీ దోస్ ఆర్ సీకింగ్ మనీ అండ్ ఆనర్.
ప్రత్యేకంగా ఎవరైతే ధనమును మరియు ఘనతను వెతుకుతూ ఉంటారో,
దే విల్ స్ప్రెడ్ లైస్ సేయింగ్ దిస్ మ్యాన్ ఇస్ ప్రీచింగ్ ఫాల్స్ డాక్ట్రిన్.
ఈ వ్యక్తి తప్పుడు సిద్ధాంతమును బోధిస్తున్నాడు అని వ్యాప్తి చెందిస్తారు.
If you listen to him, you'll lead to confusion in your church.
మీరు అతని మాటలు విన్నట్లయితే మీ సంఘంలో కూడా కలవరం ఏర్పడుతుంది.
So a lot of people listen to these false prophets.
కాబట్టి అనేక మంది ఈ అబద్ధ ప్రవక్తల మాటలు వింటారు.
Turn away from a message that could have brought deliverance to them in their church.
ఆ సంఘమునకు విడుదల కలగజేసే సందేశము నుండి తొలగిపోతారు.
That happened in Amos's time. It's happened in all the 2000 years of church history.
అది ఆమోస్ సమయంలో జరిగింది. 2000 సంవత్సరాల నుండి సంఘ చరిత్రలో కూడా జరుగుతూనే ఉంది.
Amaziah told Amos, "You came from Judah, go back there."
Amaziah Amos tho cheppadu, "Nuvu Yoda nundi vachavu, nuvu tirigi Yodaku velli po."
Go back to Judah and earn money through your preaching there. That's what he said in verse 12.
"Nuvu Yodaku velli akkada nee jeethanni sampadinchuko." 12వ వచనంలో అదే చెప్పాడు.
Because he thought everybody is preaching to make money.
ఎందుకంటే ఆయన అనుకున్నాడు ప్రతి ఒక్కరూ కూడా డబ్బులు సంపాదించడానికే బోధిస్తున్నారని.
To Judah, do your prophesying there.
"Nuvu Yodaku vellu, అక్కడ వెళ్లి ప్రవచించు,
and earn your bread like that.
అక్కడే నీ బత్తెము సంపాదించుకో."
And Amos says, "Listen, I'm not preaching for bread."
ఆమోస్ చెప్తున్నాడు, నేను తిండి కోసం బోధించట్లేదు.
"I was already earning my bread as a herdsman, verse 14, and a grower of sycamore fig."
నేను పశువుల కాపరిగా మేడి పండ్లు ఏరుకొనేవాడిగా నన్ను నేను పోషించుకుంటున్నాను.
"I didn't have to start preaching to earn my money."
నేను డబ్బును సంపాదించడానికి బోధించట్లేదు.
"I didn't come here to earn my living or to make money as a prophet."
నన్ను నేను పోషించుకోవడానికి ఇక్కడికి రాలేదు, లేక ఒక ప్రవక్తగా డబ్బులు సంపాదించడానికి కూడా ఇక్కడ రాలేదు.
"You're like that. You oppose me, God will judge you."
నీవు ఆ విధంగా ఉన్నావు, నీవు నన్ను ఎదిరించినట్లయితే దేవుడు నిన్ను తీర్పు తీరుస్తాడు.
"I judged him and his family."
మరియు తన కుటుంబమును కూడా దేవుడు తీర్పు తీర్చాడు.
"When we oppose God's servants, then our family can suffer."
మనం ఒక దైవజనుని ఎదిరించినట్లయితే మన కుటుంబం కూడా బాధించబడవచ్చు.
"Dangerous thing to fight against the true prophets of God."
నిజమైన ప్రవక్తలకు విరోధంగా ఉండటం ఎంత ప్రమాదం.
"Then the Lord gave Amos a vision of ripe fruit in chapter 8 verse 1."
ఆ తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో ఆమోస్కు దేవుడు దర్శన రీతిగా వేసవి కాలపు పండ్ల గంపను ఒకటి ఇచ్చాడు.
"That Israel has become ripe for judgment."
ఇదేమి సూచిస్తుందంటే ఇశ్రాయేలీయులు తీర్పు తీర్చబట్టడానికి పరిపక్వమయ్యారు.
"Because all the merchants were out to make money."
ఎందుకంటే వ్యాపారస్తులందరూ కూడా డబ్బును సంపాదించడానికి బయటకు వెళ్లారు.
"Cheating each other with weighted scales."
తప్పుడు కొలతలతో ఒకరినొకరు దోచుకుంటూ ఉన్నారు.
"Making slaves of the poor, selling them for a pair of shoes," verse 6.
బీదవారిని బానిసలుగా చేసుకుంటున్నారు, పాదరక్షలను ఇచ్చి బీదవారిని కొంటున్నారు.
"Imagine selling a man for a pair of shoes."
ఒకసారి ఊహించుకోండి, ఒక జత పాదరక్షల కోసం ఒక మనిషిని అమ్మటం.
"The Lord will not judge people who take advantage of poor people like this."
ఈ విధంగా బీదవారిని అలుసుగా తీసుకున్నట్లయితే దేవుడు వారిని తీర్పు తీర్చడా?
Amos says these words which are true of our day.
ఇక్కడ ఆమోస్ చెప్పాడు, అవి మనం జీవిస్తున్న దినాల్లో కూడా నిజమే.
Amos 8 verse 11 and 12. "There'll be a great famine of hearing the words of the Lord in the last days."
ఆమోసు 8వ అధ్యాయం 11 12. "రాబో దినములందు దేశములో నేను క్షామం పుట్టింతును, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామము."
People will stagger here and there looking for the word of the Lord and they won't find it.
ప్రజలు అక్కడకు ఇక్కడకు సంచరిస్తూ ఉంటారు దేవుని వాక్యం కోసం, వారికి అది దొరకదు.
See, the word of the Lord is different from the word of God.
ప్రభు వాక్కు దేవుని వాక్యానికి వేరుగా ఉంటుంది.
The word of God is the Bible. There won't be any shortage of this.
దేవుని వాక్యం అంటే బైబిల్. దీనికి ఎటువంటి కొరత ఉండదు.
The Bible Society distributes millions of Bibles every year.
బైబిల్ సొసైటీ వాళ్ళు అనేక లక్షల బైబిళ్లు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు.
Bible is still the best selling book in the world.
ఈ ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే పుస్తకము బైబిలే. ఇంకా
shortage of the word of God.
దేవుని వాక్యానికి ఎటువంటి కొదవ లేదు.
Word of the Lord is the prophetic word that a prophet speaks.
కానీ ప్రభు వాక్యం అంటే ప్రవక్తలు పలికే ప్రవచనాత్మకమైన మాటలు.
God speaks according to the need of the hour through the mouth of a prophet.
దేవుడు ఆ సమయంలో ఉన్న అవసరాన్ని బట్టి ప్రవక్త యొక్క నోటి ద్వారా మాట్లాడతాడు.
That's what he says will be rare in the last day.
చివరి దినాల్లో అది దొరకదని ఇక్కడ చెప్పబడింది.
People will go to this conference, to that conference. They won't hear a prophetic word.
ప్రజలు ఆ సమావేశాలకు వెళ్తారు, ఈ సమావేశాలకు వెళ్తారు, ఆ కూటములకు వెళ్తారు, ఈ కూటములకు వెళ్తారు, ఆ పట్టణానికి, ఈ పట్టణానికి, ఆ ప్రసంగికుని దగ్గరకు, ఈ ప్రసంగికుని దగ్గరకు వెళ్తారు, అయినా కూడా వారికి దొరకదు.
They won't hear a word that leads them to holiness.
వారిని పరిశుద్ధత వైపుకు నడిపించే వాక్యమును వారు వినలేరు.
Hear words as to how to get better cars and houses and money and etc. things.
శ్రేష్టమైన కార్లు ఎలా పొందాలి, శ్రేష్టమైన ఇళ్లు ఎలా పొందాలి, ఎక్కువ డబ్బులు ఎలా సంపాదించాలి అని మాత్రమే వాళ్ళు వినగలుగుతారు.
Go to places where the music is grand.
ఎక్కడైతే సంగీతం విలాసవంతంగా ఉంటుందో అక్కడికి వెళ్తారు.
The word of the Lord will be rare.
ప్రభు వాక్కు ఎంతో అరుదుగా ఉంటుంది.
I want to say something to you. We are living in those days.
నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము ఆ దినాల్లోనే జీవిస్తున్నాం.
You get a chance to hear the prophetic word.
ప్రవచనాత్మకమైన వాక్యము మీరు వినటానికి అవకాశం వచ్చినప్పుడు
pay attention.
శ్రద్ధగా వినండి.
Seriously, share it with others.
తీవ్రంగా జాగ్రత్తగా వినండి, వేరే వారితో పంచుకోండి.
Where you can spread the prophetic word to other people.
అటువంటి ప్రవచనాత్మకమైన వాక్యమును వేరే వాళ్ళలో విస్తరింపజేయండి.
It says in when God judges Israel.
ఇక్కడ చెప్పబడింది దేవుడు ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చినప్పుడు
the even a small grain will not fall away.
చిన్న ధాన్యపు గింజ కూడా క్రింద పడదు.
Not one true kernel will be lost.
నిజమైన ఒక్క ధాన్యపు గింజ కూడా క్రింద పడదు.
God will take care of even the smallest kernel.
దేవుడు ఒక చిన్న ధాన్యపు గింజను కూడా జాగ్రత్తగా పట్టించుకుంటాడు.
Amos 9 verse 9. That's a very comforting word.
ఆమోసు 9వ అధ్యాయం 9వ వచనము. ఇదెంతో ఆదరించే వచనము.
God will not ignore the smallest little believer.
దేవుడు ఒక చిన్న సామాన్యమైన విశ్వాసిని కూడా నిర్లక్ష్యం చేయడు.
Those who genuinely fear him.
ఎవరైతే నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో
God, a kernel will fall to the ground.
ఒక్క గింజ కూడా నేల రాలదు.
If it's shaken like in a sieve.
అది జల్లెడతో జల్లించబడినా కూడా.
In all the persecution and opposition.
శ్రమలన్నింటిలో మరియు అన్ని వ్యతిరేకతల్లో.
One who fears God will be saved.
ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు రక్షించబడతారు.
And then the Lord says, that day verse 11 I will raise up the fallen tabernacle of David.
అప్పుడు ప్రభు చెప్తున్నాడు ఆ దినమున పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తుదును. 11వ వచనం.
This is the verse that James quotes in Acts 15 verse 16 and 17.
ఇదే వాక్యమును అపొస్తల కార్యములు 15వ అధ్యాయం 16 17 వచనాల్లో యాకోబు చూపించాడు.
Lord will rebuild, will build the church.
ప్రభు సంఘమును కడతాడు.
And the church is in a ruined state in many places.
అనేక ప్రదేశాల్లో సంఘము పాడైపోయిన స్థితిలో ఉంది.
Lord will rebuild it.
ప్రభు మరలా వాటిని తిరిగి కడతాడు.
And then we see in chapter 9 verse 13 wonderful promise.
ఆ తర్వాత 9వ అధ్యాయం 13వ వచనములో ఎంతో అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తాం.
Plow man will overtake the reaper.
రాబో దినముల్లో కోయివారు దున్నువారు వెంటనే వత్తురు.
What does that mean?
దాని అర్థం ఏమిటి?
That means all the years that we lost through failure and disobedience in our life.
మన జీవితంలో ఈ సంవత్సరములన్నింటిలో కూడా మన ఓటముల ద్వారా, మన అవిధేయత ద్వారా ఏదైతే కోల్పోయామో,
అండ్ బికాస్ ఆఫ్ విచ్ వి ఆర్ రీపింగ్ సో మెనీ సారోఫుల్ థింగ్స్,
వాటిని బట్టి మనం ఎన్నో దుఃఖమైన విషయాలను కోస్తూ ఉన్నాం.
టైమ్ విల్ కమ్ వెన్ దిస్ రీపింగ్ విల్ స్టాప్.
ఒకనొక సమయం వస్తుంది ఈ కోయటం అనే దాన్ని ఆపివేస్తాం.
న్యూ థింగ్స్ యూఆర్ సోయింగ్ విల్ ఓవర్టేక్ వాట్ యూఆర్ రీపింగ్.
మనం విత్తుతున్న కొత్త విషయాలు మనం కోసేదానికంటే కూడా ఎక్కువగా పండుతాయి.
Isn't that a wonderful promise?
ఇది గొప్ప వాగ్దానం కాదా?
Supposing you spent years looking at dirty sexual picture.
ఉదాహరణకు లైంగిక సంబంధమైన బూతుబొమ్మలను చూడటంలో నీవు సంవత్సరాలు గడిపావు.
Mind is full of filthy dreams.
నీ మనసు నిండా కూడా ఎంతో అసభ్యకరమైన కళ్ళు కలిగి ఉన్నావు.
Born again and forgiven.
నీవు నూతనముగా జన్మించినా క్షమించబడినా కూడా.
Year after year after year you're reaping the consequences of what you've done in the past.
సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం నీవేదైతే నాటావో దాన్ని కోస్తూ ఉన్నావు.
Reaping, 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 reaping continuously because of the past failure.
నీవు గతంలో ఓడిపోవటను బట్టి నీవు కోస్తూనే ఉన్నావు, కోస్తూనే ఉన్నావు.
Now you're also sowing God's word into your mind.
ఇప్పుడు నీవు నీ మనసులో దేవుని వాక్యమును కూడా విత్తుతున్నావు.
It will happen. A time will come.
అప్పుడు ఏం జరుగుతుంది? ఒకానొక సమయం వస్తుంది.
When you will stop seeing all those dirty dreams.
అటువంటి అసభ్యకరమైన కలలను చూడటం నీవు మానివేస్తావు.
And you will start seeing dreams concerning God's word and spiritual things.
అప్పుడు దేవుని వాక్యమునకు సంబంధించి ఆత్మ సంబంధమైన కలలను నీవు చూస్తూ ఉంటావు.
Then you know the sower has overtaken the reaper.
అప్పుడు కోయివాణ్ణి విత్తువాడు అధిగమిస్తాడు.
Don't get discouraged.
కాబట్టి నిరుత్సాహపడవద్దు.
Many other applications too.
ఆ విధంగా అనేక విధములుగా అన్వయించుకోవచ్చు.
Your reap will come to an end.
నీవు కోయటం ఆపివేసే పరిస్థితి వస్తుంది.
Things you have sowed, you'll get the benefit of that.
నీవు విత్తిన విషయముల యొక్క ప్రయోజనాలు కలుగుతాయి.
And now we come to the book of Obadiah.
ఇప్పుడు మనం ఓబద్యా గ్రంథం యొద్దకు వచ్చాం.
Obadiah was a prophet who just wrote a very little book, just one chapter.
ఓబద్యా చాలా చిన్న పుస్తకమును రాశాడు, కేవలం ఒకే అధ్యాయాన్ని రాసిన ప్రవక్త.
Why did he write such a small book?
ఎందుకు ఆయన అంత చిన్న పుస్తకాన్ని రాశాడు?
The reason is God gave him very little to write.
దానికి కారణం ఏమిటంటే ఆయన రాయటానికి దేవుడు కొంచెమే ఇచ్చాడు ఆయనకు.
But the interesting thing is that Obadiah was sensitive enough to know when to stop writing.
కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ రాయటాన్ని ఎప్పుడు ఆపివేయాలి అనే స్పర్శన ఆయన కలిగి ఉన్నాడు.
He didn't say, oh well, most prophets write about 8-9 pages, I can't write just one page.
అనేక మంది ప్రవక్తలు కనీసం 8-9 పేజీలైనా రాశారు, నేను ఒక్క పేజీ రాయలేను అనలేదు.
You know, I wish people who shared in the meeting would have that sensitivity.
కూటముల్లో మాట్లాడేవారు అటువంటి స్పర్శన కలిగి ఉండాలని నేను అనుకుంటాను.
I mean, if Jeremiah can write 52 chapters,
ఇర్మియా 52 అధ్యాయాలు రాయగలిగితే,
that doesn't mean Obadiah should write 52 chapters.
ఓబద్యా కూడా 52 అధ్యాయాలు రాయాలని దాని అర్థం కాదు.
That's crazy. God may give one man grace to speak for 52 minutes.
అది వెర్రితనం. దేవుడు ఒక వ్యక్తి 52 నిమిషాలు మాట్లాడటానికి కృపణిస్తాడు.
He may give Obadiah grace to speak only for 1 minute.
కేవలం ఒక్క నిమిషం మాట్లాడటానికి ఓబద్యాకు ఆయన కృపనిచ్చాడు.
God has given you only 1 or 2 minutes to speak. You must be sensitive to know that and sit down when you're finished.
నీవు కేవలం 1-2 నిమిషాలు మాట్లాడటానికే దేవుడు నీకు కృపనిచ్చినట్లయితే నీవు స్పర్శ కలిగి దాన్ని అప్పటికి ఆపివేయాలి.
Many people don't have that sensitivity that Obadiah had.
ఓబద్యా కలిగి ఉన్న అటువంటి స్పర్శను అనేక మంది కలిగి లేరు.
He wrote 21 verses.
ఆయన 21 వచనాలు రాశాడు.
And he said, well, God is not saying anything more to me.
దేవుడు నాకు ఇంకేమీ చెప్పట్లేదు.
Sign, finished. That's the end of my prophecy.
అయిపోయింది, సంతకం పెట్టాను, ఇదే నా ప్రవచనం.
What a man, I really respect him.
ఎంత గొప్ప వ్యక్తో కదా ఆయన, ఆయన నిజంగా నేను గౌరవిస్తాను.
I wish there were hundreds of brothers like this.
ఇలా వందల మంది సహోదరులు ఉండాలని నేను కోరుకుంటాను.
When to stop.
ఎప్పుడు ఆపేయాలో తెలిసిన వారు.
And what is he speaking about? Speaking about the judgment of Edom.
ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎదోం మీదకు వచ్చే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు.
See, Obadiah preached around the same time as Jeremiah was preaching.
ఇర్మియా బోధిస్తున్న సమయంలోనే ఓబద్యా కూడా బోధిస్తున్నాడు.
There could have been another reason why he wrote a short letter.
ఆయన ఈ చిన్న పత్రిక రాయటానికి కూడా అది ఒక కారణమై ఉండొచ్చు.
Jeremiah had already been preaching for 30 years.
ఎందుకంటే ఇర్మియా అప్పటికే 30 సంవత్సరాల నుండి బోధిస్తూ ఉన్నాడు.
But I think there is a humility in Obadiah.
ఓబద్యాలోని దీనత్వం మనం అక్కడ చూస్తున్నాం.
లెట్ మీ లెట్ దీస్ గాడ్లీ జెరెమయా స్పీక్ అండ్ లెట్ మీ జస్ట్ యాడ్ ఎ లిటిల్ బిట్.
దైవజనుడైన ఈ ఇర్మియాను మాట్లాడినవు, నేనేదో కొంచెం దానికి కలిపి రాస్తాను అనుకున్నాడు.
యూ డోంట్ ఫైండ్ మెనీ బ్రదర్స్ లైక్ దాట్. ఇట్ ఇస్ ద గ్రేస్ గివెన్ టు సమ్ గాడ్లీ బ్రదర్ హూ కెన్ స్పీక్ ఎట్ లెంగ్త్.
అనేక మంది సహోదరులు ఆ విధంగా ఉండరు. ఒక దైవికమైన వ్యక్తికి దేవుడు చాలా ఎక్కువసేపు మాట్లాడే కృపను అనుగ్రహించవచ్చు.
డజంట్ మీన్ యూ గాట్ నథింగ్ టు సే.
అంటే దాని అర్థం మనం చెప్పడానికి ఏమీ లేదని కాదు.
A prophet like Obadiah.
నీవు ఓబద్యా అంటే ఒక ప్రవక్తవై ఉండొచ్చు.
You may have only 2 minutes to share.
కానీ నీవు 2 నిమిషాలే పంచుకోవటానికి ఉండవచ్చు నీ దగ్గర.
Then sit down.
ఆ తర్వాత కూర్చోవాలి.
Don't spoil a meeting by carrying on writing 50 chapters when God's given you only 1 chapter.
దేవుడు రాయమని నీకు 1 అధ్యాయం ఇచ్చినప్పుడు 50 అధ్యాయాలు రాసి కూటమును పాడు చేయవద్దు.
You learned that one thing from Obadiah. He has done a good job for us.
ఓబద్యా నుండి ఆ ఒక్క విషయాన్ని మనం నేర్చుకోగలిగినట్లయితే ఆయన మనకెంతో మేలు చేసినట్లే.
He spoke against Edom, which is a picture of the flesh.
ఆయన ఎదోముకు విరోధంగా మాట్లాడాడు, అది శరీరమునకు సాదృశ్యంగా ఉంది.
Flesh is always trying to exalt itself.
శరీరము ఎల్లప్పుడూ కూడా తన్ను తాను ఉప్పొంగ చేసుకుంటుంది.
Verse 3, the arrogance of your heart has deceived you. You live in the clefts of the rocks, in the loftiness of your dwelling place. And you say, who will bring me down to the earth?
మూడవచనము, అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించువాడా, నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా.
The Lord says, I'll bring you down.
ప్రభు చెప్తున్నాడు, నేను నిన్ను క్రింద పడవేస్తాను.
And every little nook and cranny, every little corner will all be exposed.
పక్షిరాజు గూడంత ఎత్తు నివాసం చేసుకుని నక్షత్రముల్లో నీవు దాన్ని కట్టిను, అచ్చటి నుండి నేను నిన్ను క్రింద పడవేతును.
Everything will be exposed.
సమస్తము కూడా బహిర్గతం చేయబడుతుంది.
Verse 6. Ransacked, all the hidden treasures will be searched out.
ఆరో వచనము, ఏషావు సంతతి వారి సొమ్ము సోదా చొప్పబడును, వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును.
ఐ ప్రైజ్ గాడ్ దట్ ఎవ్రీ లిటిల్ థింగ్ దట్ ద ఫ్లెష్ డస్ ఇస్ ఆల్ గోయింగ్ టు బి ఎక్స్పోజ్డ్ ఇన్ అవర్ లైఫ్.
నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను, శరీరము చేసే ప్రతి చిన్న పని కూడా బహిర్గతం చేయబడుతుంది.
అండ్ ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి క్లెన్స్డ్.
మరియు అదంతయు కూడా పవిత్రపరచబడుతుంది.
ఇన్ వర్స్ 10 అండ్ 11 దట్ వెన్ యువర్ బ్రదర్ జేకబ్ వాస్ బీయింగ్ ట్రబుల్డ్ యు డిడ్ంట్ లిఫ్ట్ వన్ ఫింగర్ టు హెల్ప్ హిమ్.
10 మరియు 11వ వచనంలో చెప్పబడింది, నీ సహోదరుడైన యాకోబు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీవు అతనికి ఏ విధంగానూ సహాయం చేయలేదు.
See, there are sins of commission and sins of omission.
చేయుట వలన కలిగే పాపములు, చేయకుండుట వలన కలిగే పాపములు.
They didn't do anything, they just did nothing.
ఇక్కడ వాళ్ళు ఏమీ చేయలేదు కానీ చేయవలసింది చేయలేదు.
Like the Levite and the priest, they saw the man beaten on the roadside.
దారిలో కొట్టబడిన వ్యక్తిని ఒక లేవీయుడు ఒక యాజకుడు చూశారు.
They didn't kick him. They didn't do any sin to him. Their sin was omission. They didn't help him.
వాళ్ళు ఆయన ఏమీ చేయలేదు, వాళ్ళు ఆయన కొట్టలేదు, కానీ వాళ్ళు చేయవలసింది చేయలేదు.
In our flesh there are two types of sins.
మన శరీరంలో రెండు రకాల పాపాలు ఉంటాయి.
Things we do, things we don't do, which we should have done.
ఒకటేమో మనం చేసేవి, రెండోవేమో మనం చేయవలసి కూడా చేయకుండా ఉండేవి.
Often we think only of the things we have done.
కేవలం మనం చేసే వాటి గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం.
We need to get light on the things we should have done, which we didn't do.
మనం చేయవలసి ఉండి కూడా మనం చేయని వాటి మీద మనకు వెలుగు కలగాలి.
Another thing is, they were very happy when their brothers were captured, verse 12.
ఇంకొక విషయం ఏమిటంటే, వారి యొక్క సహోదరులు చెరపట్టబడినప్పుడు వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు.
Do you rejoice when somebody else is suffering?
వేరే వాళ్ళు బాధపడుతున్నప్పుడు నీవు సంతోషిస్తున్నావా?
Evil, that's of the devil.
అదెంతో చెడ్డది, అది అపవాది నుండి వచ్చేది.
Finally, the Lord speaks here about the day when the remnant will come back and Israel will be restored.
చివరిగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, శేషించిన వారు తిరిగి వచ్చుట మరియు ఇశ్రాయేలీయులు సమకూర్చబడుట.
Concludes in verse 21 with saying the kingdom will be the Lord's.
21వ వచనంలో ఆయన ముగిస్తూ ఉన్నాడు, రాజ్యము యెహోవాదియగును.
The main sin Obadiah speaks about is pride.
ఒబద్యా మాట్లాడుతున్న ముఖ్యమైన పాపం ఏమిటంటే గర్వము.
Pride of your heart has deceived you, verse 3.
నీ హృదయపు గర్వము నిన్ను మోసం చేసింది, 3వ వచనం.
We get deceived when we are proud.
మనము గర్విష్ఠులుగా ఉన్నప్పుడు మోసపోతాం.
The moment you become proud of your good looks or proud of anything.
మన అందమును బట్టి కానీ లేక దేని బట్టైనా మనం గర్వించినప్పుడు.
Realize it, but you are opening yourself up to deception.
మనము గమనించకపోయినా కూడా మోసమునకు మనం ద్వారం తెరుస్తున్నాం.
More dangerous than adultery.
అది వ్యభిచారం కంటే కూడా ఎంతో ప్రమాదమైనది.
Adultery is obvious. You can see it. Everybody can see it.
వ్యభిచారం అనేది అందరికీ తెలుస్తుంది. మనం చూడగలము, అందరూ కూడా చూడగలరు.
Pride is the main sin of Edom, the flesh.
శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఏదోము యొక్క ముఖ్య పాపం ఏమిటంటే గర్వము.
And if we are determined to have the kingdom as the Lord's in our life.
మన జీవితంలో రాజ్యము దేవుని దేవాలని మనం అనుకున్నట్లయితే.
Every nook and cranny, every little corner of the pride will be removed from our life.
మన జీవితంలో ప్రతి మూలలో ఉన్న గర్వం కూడా తొలగించబడాలి.
So Obadiah speaks about pride and its consequences.
ఒబద్యా గర్వం గురించి, దాని పరిణామాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు.
And as I said, he has taught us how to stop speaking when God has nothing more to say through us.
నేను మీకు చెప్పినట్లుగా దేవుడు మనకు ఇంకేమి చెప్పనప్పుడు ఏ విధంగా ఆపాలో దాని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
May God help us to learn these lessons.
ఈ పాఠములను మనం నేర్చుకున్నందుకు దేవుడు మనకు సహాయం చేయనుగాక.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఆమేన్.
ఆమేన్.